ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను, ప్రతిరోజు అను నిత్యం నిన్నే కీర్తించేదను.
యేసుక్రీస్తు నామంలో మీ అందరకు ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కుటుంబ పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుతో ప్రతిరోజు ఎవ్రీడే విత్ ద లార్డ్ అనే ఈ ఆధ్యాత్మిక ధ్యానమాలిక ద్వారా దేవుని వాక్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరు ప్రతిరోజు దేవునితో నడుస్తూ మరి దేవుని సన్నిధిలో నిత్యము ఎదుగుతూ ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. మీరు ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని నిత్యము చదువుతూ అధ్యయనం చేస్తూ మరి పరలోక రాజ్య వారసులుగా ఉండాలి అనేదే మా యొక్క గొప్ప ఆశ. ప్రియులారా, మనం అందరము దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడే కుటుంబముగా సంఘముగా ఉంచబడాలి. దానిని బట్టి మనం ప్రతిరోజు ప్రభువుతో నడుచుకోవాలి. ఈ కార్యక్రమం ద్వారా మిమ్మలను మరి ప్రభు యొద్దకు నడిపించడానికి ప్రభువులో నిత్యము ఎదగాలి, బలపరచాలనేది ఈ కార్యక్రమం యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఈ దినము ఆదికాండము 20వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రారంభించుకునే ముందు కొన్ని వచనాలు చదువుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉంటే తెరవండి. ఆదికాండము 20వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళుండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గుర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు సారాయిని పిలిపించి తన ఇంట చేర్చుకునేను. అయినాను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునందుకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలైనా. ఇదిగో నీ వాక్యాన్ని చదువుతూ ఉండగా, ధ్యానం చేస్తుండగా ప్రభా, మీ వాక్యము చేత మా హృదయములను తాకండి నాయనా, మా హృదయములను తృప్తిపరచండి ప్రభా. మేము దేని నిమిత్తమైతే ఎదురు చూస్తున్నామో ప్రభా, నీ వాక్యము చేత మా హృదయాలను తృప్తిపరచండి దేవా. మీకు నమ్మకంగా జీవించే కృప దయచేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఆదికాండము 20వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన కొన్ని విషయాలను చూడగలిగితే అబ్రహాము అబీమెలెకు వీరిద్దరు ప్రాముఖ్యమైన వ్యక్తులుగా ఇక్కడ మనం చూడగలుగుతాం. అబ్రహాము దక్షిణ దేశానికి ఆయన ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ మరి కాదేశు బర్నియా అనే ఆ మాట మనం ముందు చూడగలుగుతాం. తర్వాత షూరు అనే ఈ పట్టణాలు, ఈ రెండు పట్టణాలకి మధ్యలో నెగేబు అనే ఒక పట్టణం ఉన్నది. మరి అబ్రహాము ఆ ప్రదేశానికి వెళ్లి గెరారు అనే స్థలంలో మరి అక్కడ కొంతకాలం ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, మరి అబ్రహాము ఇలాగ ప్రయాణం చేసింది ఇది మొదటిసారి కాదు. ఆదికాండము 12వ అధ్యాయంలో మనం చూసాం కదా, మరి దేవాతి దేవుడు కనాను దేశానికి పంపించినప్పుడు కనాను దేశంలో కరువు వచ్చిందని, అక్కడ నుంచి మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళినట్లుగా మరి ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూసాం. మరి అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ విపత్తులు వచ్చినాయి. ఐగుప్తీయులు లోకానుసారులు, లోకస్థులు, భయంకరమైన మనుషులు. అబ్రహాము ఐగుప్తుకి చేరుకున్న తర్వాత మరి ఫరో అక్కడ ఉన్న వారందరికీ కూడా మరి శారా మరి తన చెల్లెలుగా అక్కడ కూడా చెప్పినప్పుడు దేవాతి దేవుడు ఫరోతో వారి సైన్యంతో మాట్లాడి అక్కడి నుంచి క్షేమంగా మరలా తెచ్చేసినట్టు మనం చూడగలుగుతాం. అబ్రహాము ఇది రెండవసారి ఇలా చేయడం. ప్రియులారా, మరి గెరారు గురించి మనం తెలుసుకోగలిగితే ఇది పాలస్తీనుకు దగ్గరలో ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. గెరారుకి అబీమెలెకు రాజుగా ఉన్నట్లు మనం చూడగలుగుతాం. అబీమెలెకు అంటే హీబ్రూలో అబ్ అంటే ఫాదర్, మెలెక్ అంటే కింగ్ అంటే రాజు అనే అర్థం, అంటే మై ఫాదర్ ఈజ్ కింగ్ అని అర్థం. ప్రియులారా, మరి ఈ రెండవ వచనంలో మనం చూడగలిగితే మరి అబ్రహాము శారా ఇవరిద్దరు కూడా గెరారుకి వెళ్ళినప్పుడు అక్కడ అబ్రహాము శారాతో జ్ఞాపకం చేస్తారు, ఒకవేళ నేను ఎవరైనా అడిగితే నువ్వు నా సహోదరువి అని అక్కడ తెలియచేయమని మరి శారాతో చెప్పినప్పుడు ఆ మాట మరి అబీమెలెకు వింటాడు. అబీమెలెకు శారాయిని పిలిచి శారాయిని తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఆ రాత్రి దేవాతి దేవుడు అబీమెలెకి తన స్వప్నమందు కనిపించి తనకు జ్ఞాపకం చేస్తాడు, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడువి సుమీ అని దేవాతి దేవుడు అబీమెలెక్తో మాట్లాడినప్పుడు అబీమెలెకు ఆమెనేమి పాడు చేయడు, ఆమెనేమి కష్టపెట్టడు, ఇబ్బంది పెట్టడు. ఆమెను ఇబ్బంది పెట్టపోగా అబీమెలెకు దేవుని సన్నిధిలోనికి వెళ్లి దేవుని అడుగుతున్నాడు, ప్రవ్వా ఈ నీతి కలిగిన జనము వారిని హతము చేయదువా అని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే అబీమెలెకు తన సైన్యం అంతా దేవుణ్ణి భయపడేవారు, దేవుణ్ణి వెంబడించేవారు. శారానగాని ఏమన్నా చేసుంటే మరి తనను బట్టి అబీమెలెక్కి మరి తన సైన్యానికి హాని కలిగి ఉండేది, ఎందుకంటే వారు దేవుణ్ణి వెంబడించిన బిడ్డలు గనుక. ప్రియులారా, ఇక్కడ అబ్రహాము రెండు రకాల తప్పులు చేసినట్లుగా మనం చూడగలుగుతాం. మొదటిది, దేవాతి దేవుడు పంపించిన స్థలములో అతను స్థిరముగా అంటే అక్కడ ఉండాలి అని దేవాతి దేవుడు పంపించాడు. మొదట కనాను నుంచి మరి ఐగుప్తుకు వెళ్ళాడు, అక్కడ సమస్యలు పాలయ్యాడు, ఇబ్బందులు పాలయ్యాడు. తర్వాత గెరారుకు వెళ్ళాడు, అది దేవుని యొక్క ప్రణాళిక కాదు. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అది దేవుని ప్రణాళిక కాదు, ఇక్కడ గెరారుకు వచ్చినప్పుడు కూడా అది దేవుని ప్రణాళిక కాదు. ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ ఫరో వాళ్ళ సైన్యంతో కూడా తను నా సహోదరి అని చెప్పాడు. మరి గెరారుకు వచ్చినప్పుడు కూడా తను ఇక్కడ అబీమెలెకు వారి సైన్యానికి కూడా తను నా సహోదరి అని అక్కడ జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, ఇది తప్పు, చాలా మరి తప్పుగా మనం చూడగలుగుతాం. శారా అబ్రహాముకి భార్య గనుక తను అటు రీతిగా ఉండాలి, అటు రీతిగా తను జీవించాలి. ఎందుకనంటే మొదటిగా మరి శారా చాలా అందంగా ఉండే మనిషి. శారా 99 సంవత్సరాలు అయినప్పటికీ తన అందము వడిగిపోలేదు అని బైబిల్ గ్రంథంలో ఉన్నది. ప్రియులారా, ఎందుకనంటే దేవుణ్ణి వెంబడించి దేవునితో నడిచేవారు గనుక మరి దేవాతి దేవుడు చెక్కు చెదరకోకుండా తన సౌందర్యాన్ని ఉంచినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతాం. వీరు ఏ పట్టణానికి వెళ్ళినా ఆ పట్టణంలో మరి శారాకి హాని ఉంటది, అంటే తద్వారా మరి అబ్రహామును కూడా చంపుతారు అనే ఉద్దేశంతో తను ఎక్కడికి వెళ్ళినా తన సహోదరి అని చెప్పేవాడు. కానీ అబ్రహాము తన విశ్వాస జీవితంలో సన్నగిల్లినట్లుగా మనం చూడగలుగుతాం. దేవాతి దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. అబ్రహాము అబీమెలెకుతో శారా నా చెల్లెని చెప్పాడు, శారా అబ్రహాము నా అన్నని కూడా మరి అబీమెలెకుతో చెప్పినట్లుగా మనం 5వ వచనంలో మనం చూడగలుగుతాం. ఈ 5వ వచనంలో అటు రీతిగా చెప్పిన తర్వాత, నేను వారిని ఏమి చేయక యథార్థమైన హృదయముతో నేను ప్రవర్తించాను అని దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అందుకు దేవాదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, యథార్థ హృదయముతో దీన్ని చేసిద్దువని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని. అందుకేనే తన స్వప్నం అందు ముందుగానే దేవుని యొక్క మాటలను అబీమెలెకు తెలియపరచినట్లుగా మనం చూడగలుగుతాం. ఇక్కడ ఒక విషయాన్ని గమనించగలుగుతాం, ఏంటంటే అబ్రహాము మరి ప్రవక్త, విశ్వాసులకు తండ్రి, అతను చక్కగా ఉండవలసిన వాడు, అనేకులకు సాక్షులుగా ఉండవలసిన వాడు. దేవాతి దేవుడు తనకి వాగ్దానం చేశాడు, వాగ్దానపు భూమి ఇచ్చాడు, వాగ్దానపు దేశంలో తను పెట్టి అతను అనేకులకు తండ్రిగా, జనములకు తండ్రిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. తను దేవుని మాట వినలేదు, దేవుని మాట వినకోకుండా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి అలా మారుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ఈ రోజుల్లో మనం కూడా అలాగనే చేస్తూ ఉంటాం. దేవాతి దేవుడు మనలను కూడా పిలిచాడు. ఒక పని కొరకు దేవాతి దేవుడు మనలను పిలిచి ఒక సంఘానికి మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని పనిలో ఆ సంఘము ద్వారా పని చేయడానికి దేవాతి దేవుడు మనలను పిలిస్తే ఈరోజు కూడా మనం ఇటు అటు తిరుగుతూ ఉంటాం, ఇక్కడికి వెళ్తాం, అది నాకు సరిగా లేకపోతే అది దేవుని చిత్తం కాదని అనుకుంటాం, మరొక సంఘానికి వెళ్తాం, ఇది దేవుని చిత్తం కాదేమో, ఇలాగా రకరకాలుగా మనం తిరుగుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క ఆలోచన అది కాదు. నీవు ఒక సంఘానికి స్థిరంగా ఉండాలి, ఒక పరిచర్యలో నీవు దేవునికి మరి నమ్మకంగా జీవించాలి, తద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడాలి, అది దేవుని యొక్క ప్రణాళిక. ఈ రోజుని మరి అబ్రహాము తన జీవితాన్ని చూసి మనం ఈ విషయాన్ని నేర్చుకోగలుగుతాం. నువ్వు ఏ సంఘంలో అయితే మరి విశ్వాసిగా జీవిస్తున్నావో ఆ సంఘానికి నమ్మకంగా జీవించాలి. ఈ రోజు నీ దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు దేవాతి దేవుడు ఏ సంఘాన్ని అయితే ఇచ్చాడో ఆ సంఘంలో నమ్మకంగా జీవించాలి, ఆ సంఘానికి నీవు ఒక గొప్ప విశ్వాసిగా ఉండాలి, ఆ సంఘము ద్వారా దేవుని పరిచర్య జరిగించేవాడిగా ఉండాలి. ఇటు అటు తిరగడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. ఇక్కడ దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి అబీమెలెకు వారిని బట్టి యథార్థ హృదయముతో ప్రవర్తించినందుకు మరి దేవాతి దేవుడు తనలను క్షమించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత మరి అబీమెలెకు అబ్రహామును పిలిచి తన భార్యను తనకు అప్పగించి తనతో జ్ఞాపకం చేస్తున్నాడు. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు, నీవు ఆమెను అతనికి అప్పగించిన ఎడల నీవును నీ వారందరినో నిత్యముగా చచ్చెదురు అని దేవాతి దేవుడు స్వప్నమందు మరి అబీమెలెకు జ్ఞాపకం చేశాడు. ప్రియులారా, యుద్ధము యెహోవాదే. మనం సాధారణంగా చాలా భయపడుతూ ఉంటాం, మనకి చాలా భయము, చాలా ఆందోళన. ఈ మాట ఇతరులకు తెలిస్తే ఏమైపోతామో, ఇతరులు మనల్ని ఎలా బాధిస్తారో, లేకపోతే అక్కడికి వెళ్తే మనల్ని చంపుతారేమో, ఇలాంటి రకరకాల భయాలు కొన్నిసార్లు మన నీడను చూసి మనమే భయపడుతూ ఉంటాం. కానీ దేవాతి దేవుడు మన పక్షాన్ని ఉండేవాడు, మనలను విడిచిపెట్టేవాడు కాదు. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిచి ఈ సంగతులను వారికి జ్ఞాపకం చేసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ కూడా భయపడినట్లుగా 8వ వచనంలో మనం చూడగలుగుతాం. మరి అబీమెలెకు అబ్రహామును పిలిచి నువ్వు మాకు చేసిన ఈ పనేంటి అని అడిగినప్పుడు అబ్రహాము మరి అబీమెలెకు జ్ఞాపకం చేస్తాడు, ఆమె నా చెల్లె, అయితే తండ్రి ఒక్కడే గాని నా తల్లి సంతానం కాదు అని తను అబీమెలెకు జ్ఞాపకం చేస్తాడు. ప్రియులారా, ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజుని మరి ఇష్మాయేలు సంతానం వారు కూడా, వారు వివాహం చేసుకున్నప్పుడు వారు కూడా సిస్టర్స్ ని మ్యారేజ్ చేసుకుంటారు, కానీ ఒక మదర్ నుంచి వచ్చిన సిస్టర్స్ కాదు. అంటే ఫాదర్ ఒక్కలే ఉంటారు, కానీ వేరే వేరే మదర్స్ నుంచి ఉన్న వారిని పెళ్లి చేసుకుంటారు. కానీ మరి ఇక్కడ నూతన నిబంధనలో అది సరైన ఆలోచన కాదు అని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. ఈ నూతన నిబంధనలో మనకి నియమ నిబంధనలో దేవాతి దేవుడు ఇచ్చాడు. మనం ఓల్డ్ టెస్ట్మెంట్ లో, అంటే పాత నిబంధనలో జరిగిన అలాగ మనం చేయకూడదు అనే విషయాన్ని దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, అబీమెలెకు అబ్రహామును పిలిచి అబ్రహాముతో జ్ఞాపకం చేస్తాడు, నీవు మాకు చేసిన పనేంటి అని అన్నప్పుడు అబ్రహాము జ్ఞాపకం చేస్తాడు, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురని నేను ఈ మాట మీకు చెప్పానని జ్ఞాపకం చేసి, నిజానికి ఆమె నా చెల్లెలు అన్న మాట నిజమే, అయితే నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అయినది. ప్రియులారా, ఇక్కడ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము మొదటిగా తను చేసిన తప్పు ఏంటంటే అబద్ధం ఆడడం. 2వది, తను దేవాతి దేవుడు చూపించిన స్థలంలో ఉండకోకుండా అతను గెరారులోనికి వెళ్ళడం, అది 2వ తప్పు. అంతేకాదు, మళ్ళా తిరిగి అబీమెలెకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, ఈ స్థలమందు దేవుని భయం లేదు అని. ఎంత అబద్ధం కదా, ఎంత తప్పు కదా. నిజానికి అబీమెలెకు వారి యొక్క సైన్యం దేవునికి భయపడేవారు, దేవుణ్ణి వెంబడించేవారు. అందుకనే వారిని ఏమనలే, వారిని పాడు చేయలే, వారిని నాశనం చేయలే. కానీ అబ్రహాము చేసిన ఆ తప్పుని ఇతరుల మీద వేయడానికి తను ఎన్ని రకాలుగా అబద్ధాలు ఆడుకుంటూ వచ్చాడో ఇప్పటి వరకు మనం చూడగలుగుతాం. అయితే ప్రియులారా, ఈ రోజున మనం కూడా అలాగే చేస్తూ ఉంటాం. మనం చేసిన చిన్న పాపాన్ని కప్పిపించడం కొరకు చాలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ప్రియులారా, అబద్ధం అబద్ధమే, అది చిన్నదైనా పెద్దదైనా. మొదటిది తను దేశాన్ని విడిచిపెట్టి గెరారుకు వెళ్ళడం మొదటి తప్పు. తర్వాత ఆమె చెల్లి అని చెప్పడం 2వ తప్పు. అది కానీ 20వ అధ్యాయము 12వ వచనాన్ని బట్టి మరి కొంతమంది దైవజనులు చెప్పిన మాట ఏంటంటే, ఆమె చెల్లె కానీ ఎప్పటి వరకు అంటే తను ఆమెను వివాహము చేసుకునే వరకు ఆమె అతనికి చెల్లి, కానీ ఆమె కంప్లీట్ గా ఇప్పుడు తన భార్య, ఇక ఆమెకి ఎంత మాత్రము చెల్లి కాదు అనే సత్యాన్ని అతను అబీమెలెకు గాని వారి సైన్యాన్ని గాని చెప్పి ఉండవలసింది. ప్రియులారా, మరి తన యొక్క భయం ఏంటంటే, శారా అందంగా ఉంటారు గనుక మరి ఆమెను పాడు చేయడానికి నన్ను ఏదైనా పాతకం నా మీదకి పెట్టుకుంటారు అనే భయం చేత తన సహోదరి అని ఇంకా చెబుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, 13వ వచనంలో మనం చూడగలిగితే, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గుర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారము ఇదే, మరి అబ్రహాము శారాకి ముందుగా ఈ మాటలు జ్ఞాపకం చేశాడు. అందుకనే వారు ఎక్కడికి వెళ్ళినా కూడా మరి ఆమెను బట్టి అబ్రహాముకి హాని లేకోకుండా ఆమె అతని యొక్క సహోదరి అని చెప్పాలి అని అబ్రహాము శారాని బ్రతిమాలినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత మరి అబీమెలకు గొర్రెలు గొడ్లు దాసి జనములు అందరిని రప్పించి అబ్రహాముకిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించి అక్కడ నుంచి ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది గనుక నీకిష్టమైన స్థలమందు కాపురం ఉండెను అని అబీమెలకు అబ్రహాముతో చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత శారాతో కూడా ఈ మాటలు జ్ఞాపకం చేస్తుంది, ఇదిగో నీ అన్నకు నేను 1,000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా ఉండుటకై ఇది నీ పక్షంగా ఇచ్చి ఉన్నాను, నీ విషయం అంతటిలో నాకు న్యాయము తీరిపోయినదనెను. ప్రియులారా, ఇక్కడ అబ్రహాముకి గొర్రెలు గొడ్లు దాసి జనము అంతా ఇచ్చాడు. తర్వాత శారాను పిలిచాడు, ఇదిగో నీ అన్నకు 1,000 రూపాయలు ఇచ్చాను అని ఎంత ఎటకారంగా ఈ మాటలో ఆమెకి చెప్తున్నాడో మనం చూడగలుగుతాం. ఇదిగో నీ అన్న, ఎందుకంటే మరి వారు ముందు అభిమేలకి అలాగనే వాళ్ళు పరిచయం అయ్యారు గనక. కానీ అంత ఎటకారంగా మాట్లాడినా వారికి ఏ హాని చేయలే, మీకు డబ్బులు ఇస్తాను, మీకు గొర్రెలు గొడ్లు ఇవన్నీ ఇస్తాను, ఇదిగో ఈ దేశంలో చాలా స్థలం ఉంది, మీకు ఇష్టమైన స్థలంలోకి వెళ్ళి అక్కడ మీరు నివాసము చేయొచ్చు, మీకు ఎలాంటి అపాయము రాదు అని అభిమేలకు అబ్రహాముకి శారాకి ఒక గొప్ప అభయాన్ని ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ తర్వాత మరి అబ్రహాము ప్రవక్త గనుక అబ్రహాము శారా దేవుణ్ణి వెంబడించిన వారు గనుక అబ్రహాము దేవునికి ప్రార్థన చేశాడు. ఏంటంటే అప్పటికి అభిమేలకి అతని భార్య దాసులకు వాళ్ళెవరికి పిల్లలు లేనందున మరి అబ్రహాము ప్రార్థన దేవాతి దేవుడు విన్నాడు. దేవాతి దేవుడు అభిమేలకుని గుర్చి తన భార్యను గుర్చి తన దాసులను గుర్చి మరి ప్రార్థన చేసినప్పుడు వారందరూ పిల్లల్లో కనెను అని ఈ మాటలు చూడగలుగుతాం. అబ్రహాము తన భార్య అయిన శారాను బట్టి అభిమేలకింట్లో ప్రతి గర్భమును మూసి ఉంచాడు. ఎప్పుడైతే అబ్రహాం ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన దేవాతి దేవుడు విని మరి ఆ ప్రార్థనకు జవాబు దయచేసినట్లుగా మనం చూడగలుగుతాం. మన ప్రభువు ప్రార్థనకు జవాబు దయచేసేవాడు. ఏదైతే మనం భూమి మీద వేటినైతే మనం బంధిస్తామో అవి పరలోక రాజ్యంలో బంధించబడతాయి, వేటినైతే మనం భూమి మీద వాటిని విప్పుతామో అవి పరలోక రాజ్యంలో విప్పబడతాయి. ప్రియులారా, మనము ప్రార్థన చేసే ప్రతి ప్రార్థన కూడా దేవాతి దేవుడు వాటిని విని వాటికి జవాబు దయచేయగలిగిన వాడు. ఈరోజు ఈ అధ్యాయము ద్వారా దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ప్రభు మీద ఆధారపడి జీవించాల, ప్రభు చిత్తాన్ని తెలుసుకుని జీవించాల, ప్రభుతో మనం జీవించే వారిగా ఉండాలి. ప్రభు లేని జీవితాలు అవి వ్యర్థము, ప్రభు లేని జీవితాలు మరి కష్టమైన జీవితాలుగా మనం చూడగలుగుతాం, శ్రమలో మనకు మనమే కొని తెచ్చుకునే వారిగా ఉంటాం. అబ్రహాముకి దేవాతి దేవుడు పిలిచిన స్థలాన్ని విడిచిపెట్టినందుకు తను వెళ్లిన ప్రతి స్థలంలో కూడా తను బాధలు పడినట్లుగా మనం చూడగలుగుతాం. ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశం మనం క్షేమంగా ఉండాలి, దేవుని యొక్క ఉద్దేశం మనం సురక్షితంగా ఉండాలి, దేవుని యొక్క ఆలోచన గొప్పది మన పట్ల. అందుకనే ఆయన తన ఒక్కగానొక్క కుమారుడైన యేసు ప్రభుని ఈ భూమి మీదకి పంపించి నీ కొరకు నా కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినట్లుగా మనం చూడగలుగుతాం. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఎందరైతే యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్యాన్ని స్వాస్థ్యంగా ఆయన ఇచ్చేవాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియులారా, ఎవరైతే దేవుని వాక్యాన్ని చదివి అధ్యయనం చేసి దేవుని సన్నిధిలో కూడా ప్రార్థన చేస్తారో, ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటారో, వారికి రక్షణను దయచేసేవాడు యేసు ప్రభు. ఇంకా మీ జీవితానికి సొంత రక్షకునిగా లేకపోతే ఇదే సరి అయిన దినం. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించు, ప్రభు యొక్క రాజ్యములో వారసులుగా ఉండాలి అని దేవాతి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ ప్రభు నీకు కావాలి అని అనుకుంటే కళ్ళు మూసుకో, ప్రార్థన చేయి, ప్రభువా నేను పాపిని అని అడిగితే దేవాతి దేవుడు నీ పాపములను కడిగేవాడు, నిన్ను పరిశుద్ధినిగా చేసేవాడు, పాపంలో జీవించే వారిని వారి పాపాలు కడిగి పవిత్రులుగా చేయాలని ఆశపడుతున్నాడు. ప్రియులారా, కళ్ళు మూసుకుని ప్రభువుని అడిగి, ప్రభువా నేను పాపిని నాయన, ఇదిగో నా పాపాలు సిలువలో కార్చిన రక్తములో కడిగి శుద్ధీకరించండి నాయన. ఇదిగో పవిత్రుడిగా నన్ను చేయండి, పరలోక రాజ్య వారసులుగా నన్ను చేయండి నాయన. ప్రభు, ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితంలో నీ కృపా కాపుదల భద్రతుంచండి. నీ ప్రేమ, నీ జాలి, నీ దయ గొప్పది నాయన. ఇదిగో నశించిపోతున్న బిడ్డలను, మీకు దూరంగా వెళ్ళిపోయిన బిడ్డలను మీరు మరలా తీసుకుని, మీరు మమ్మల్ని హత్తుకుని, మమ్మల్ని ప్రేమించి ముద్దాడే దేవుడు నాయన. ఇదిగో ఎందరైతే మీకు దూరం అయిపోయినారో ప్రభా, వారిని మరలా తిరిగి వారిని పిలుస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు నాయన. మరలా నీతిమంతులుగా చేయండి నాయన. మీ కొరకైనా సాక్షిగా ఉంచండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీకే అప్పగిస్తూ, ఏ బిడ్డలో ఏ అవసరతలు ఉన్నారో వారి అవసరతలు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో తీర్చమని అడుగుతున్నాం నాయన. మీ కృప కాపుదల భద్రత ఉంచండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వారందరికీ ఇప్పుడు సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక, ఆమేన్. ప్రియులారా, ఈ మాటలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరలా రేపు ఇదే సమయాన్ని కలుసుకుందాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ప్రతి ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను.